அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
ఇక స్వాధ్యాయశీలులైన వ్యక్తులకు నాస్తికులు కాని ఆస్తికులకు పరమ పవిత్రమైన సదాచారం యొక్క లక్షణాలు చెబుతున్నారు. అవేమిటంటే నిత్యము ఆచరించదగినవి పరాన్నైవ కుంచీత. రోగులు లేవగానే ఈ పూట ఎవడ భోజనం పెడతాడో ఎదురు చూడకూడదట. ఇలాంటి వాడని పరాన్నభుక్తులు అంటారు. ఈ పూటకి ఎవరింటి కడతా పిన్ని గారు, మీ ఇంట్లో ఒక కప్పు పంచదారు ఇద్దరు, ఆ పక్క పిండి గారి ఇంటికి వెళ్ళి కాస్త కాఫీ పొడి ఇద్దరు, ఆ పక్క పిండి గారి ఇంటికి వెళ్ళి కాస్తంత పాలు ఇద్దరు, చివరికి ఆ ముగ్గురు అన్నారు రోజున ఈ పాలు ఈ పంచదారు ఈ కప్పు కాఫీ పొడి ఎందుకమ్మా, తలకు కాస్త కాఫీ పొయ్యి పెట్టి మేమే పోస్తాం కదా అన్నారట. అలాగా ఎంతసేపు ఎవరింటికి వెళ్ళి ఫోన్ చేద్దామా ఈ పూట కాలక్షేపాన్ని చూడకూడదట. ఇలా నిరంతరం మనస్సులో పరాన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు పరాన్న కుక్కులు, వాళ్ళు దోషం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత పరవాదంచ మర్చేయచ్చు, ఇతరులతో వాదం వివాదం, వాడు అవునంటాడు వీడు కాదంటాడు, వీడు అవునంటాడు వాడు కాదంటాడు. విజయవాడ నుంచి ఒకడు ఫోను, నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టుంది పెళ్లి కూతురు కాదు, నాలో ఏం లోపం ఉందంటాడు వీడు. 2 గంటలు 3 గంటలు నేను ఆశ్చర్యపోయానండి, 6 గంటలు ఏం తెగదది, ఇది వాద వివాదాలు ఏమిటి ఉపయోగం? ఈ పిచ్చ వాద వివాదాలు మానేయండి. ఇక గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మహాత్ములు మిమ్మల్ని ఫోన్ చేయని మా ఇంటాన్ని కోరితే భోజనం చేసి తీరాలి. ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోయిన దోషమే కాదట, ఆ పూటకి వాళ్ళకి సరైన భోజనం లభించదట, మనశ్శాంతి ఉండదట. అందుకే పూర్వం నైష్ఠికుల ఇంటిలో అడిగి మరీ ఫోన్ చేసేవారు. ఇతరుల ఇంట్లో ఫోన్ చేయాలని పొద్దున్న సాయంకాలం దాకా కోరుకోవడం ఎంత దోషమో. ఎక్కడికో వెళ్ళాం, ఏ గణపతి సత్యానంద స్వామి వారి దగ్గరకు, ఇంకో విశ్వకు వారి దగ్గరకు, ఒకరే అబ్బాయి కాస్త ఫోన్ చేసిరా అన్నాడు ఆయన, అలాంటిప్పుడు కాదనకూడదు, నేను తిన్నండి నేను వెళ్ళిపోతానని అనకూడదు, అది దోషం. తర్వాత నభవేం ముక్త కేశశ్చ, ఎప్పుడు కూడా జుట్టు విరగోసుకుని దేవాలయానికి వెళ్ళకూడదట. ముడేసుకునే వెళ్ళాలి తలంటుకున్నాక. తర్వాత నైక వస్త్ర ధరస్తత, ఒకే వస్త్రం ధరించి గుడికి వెళ్ళకూడదు, దర్శనానికి వెళ్ళకూడదు. తర్వాత పాదేన నాక్రమేత్పాదం, కాలి మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. పురాణాలకు వచ్చేటప్పుడు ఇలా కాలి మీద కాలు వేసుకుని టీవీగా కూర్చుని వినరాదన్నమాట, దేవాలయంలో అది. అలాగే ఒక్కాలి మీద ఒక్కాలు వేసి కసాపిస రుద్దకూడదు. తర్వాత దైవం లంఘయేదు చిష్టం, ఎంగిలి విస్తరాకుందండి అక్కడ, దీన్ని దాటి వెళ్ళడం దోషమట. అంచేత ఎంగిలి ఆకులు దాటుకుని వెళ్ళరాదు, ఇది సదాచారం. నసంహతాభ్యాం హస్తాభ్యాం కో కండు ఏదాత్మన శిరహ, తలకై దురదేసింది. బర్రు బర్రు అని రెండు చేతులు ఉపయోగించి గోక్కోరాదు. ఒక చిన్న దువ్వెను రోడ్డు జేబులో పెట్టుకుని గోక్కోమన్నారు, లేదా ఒక్క చెయ్యి కొద్దిగా ఉపయోగించమన్నారు, ఒకేసారి రెండు చేతులతోటి గోక్కోరాదట. సుస్పష్టంగా చెప్పారు, హస్తాభ్యాం న సంహతాభ్యాం కండు ఏది ఆత్మన శిరహ, తలకైని తన తలకైని ఇతరుల తలకైన మాత్రం కాదట. ఆత్మన శిర తన తల మాత్రమే గోక్కకూడదు, పక్కవాడికి దురదేస్తూ గోకితే పుణ్యమే మళ్ళీ. తర్వాత నారోహే దృష్ట్యానంచ శుష్కవాదం చ వర్జయే శుష్కవాదం వ్యర్థ ప్రసంగం. అనవసరముగా అనవసరమైనటువంటి విషయంలో జోక్యం చేసుకుని వాదించడం, ఏమి లేదనండి వాదించుకుంటారు. వాడు 500 ఓట్లతో మెజారిటీ దొరుకుతాడో, వీడు 1000, ఇక అక్కడి నుంచి వీళ్ళ దుబ్బలు దగ్గర వాదోపాదవులు చేసుకుని డబ్బులు కావచ్చు, పందాలు తెగదు. ఇది శుష్కవాదం. ఇలా ఈ ఒక్కటినే కదా అన్ని కూడా. ఈ దేవాలయంలో నీకేమన్నా తెలుసా, నేను చెబుతా నువ్వు నాకు అర్జెంట్గా వైకిస్తావా లేదా అని మొదలు. ఈ శుష్కవాదాలు పెద్ద గొడవ, ఇవి మానేయాలి. తర్వాత పైశూన్యం పరివర్జయేత్తు, పైశూన్యం అంటే కొండెములు చెప్పుట, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాడు తప్పు చేసట, వీడి లాంటి వాట, వాడి లాంటి వాట అంటే వాడి పాపాలు మనకు వస్తాయి. పిశునత్వము అంటే కొండెమన్నాం కదా, ఈ కొండెములు చెప్పేవాడు పందితో సమానుడు అని చెబుతున్నారు నారదుల వారికి సరక సనందనాలు. పంది ఏమి చేస్తుంది, ఎక్కడైనా మలమూత్రాదులు కనపడగానే వాటిని తన నాలుగుతో నాకేస్తుంది. అలాగే ఈ కొండెములు చెప్పేవాడు ఇతరుల యొక్క పాపములనే మలాన్ని నాకేస్తాడట. ఒకడు పాపం చేశాడు, వాడి శరీరం అంతా మలం పూసుకున్నట్టే ఆ పాపం వల్ల, దానిని మనం వరాహాలే నాకుతామట కర్మయోగం. అంచేది ఇతరుల మీద నారాలు చెప్పడం, గుడ్డ అని చెప్పడం వీరున్న దొరుకు మాని. నాపసవ్యం వ్రజే తిప్ర గోశత్థానల పర్వతాన్, అశుచిగా యజ్ఞోపేతాన్ని తిరగవేసుకుని, యజ్ఞోపేతం ఉన్నవాడేమో అపసవ్యం చేసుకుని, లేనివాళ్ళేమో అశుచిగా శుచి లేకుండా కొన్నింటిని ముట్టుకోకూడదు, వెళ్ళకూడదు. ఏమిటివి, గో ఆవు, ఆవుని ఎంగిలి చేత్తో తాకరాదు. అశ్వత్థ రావి చెట్టు, అది విష్ణు స్వరూపం. అశ్వత్థ సర్వవృక్షాణం అన్నాడు స్వామి కృష్ణుడు, అంటే దాన్ని తాకరాదు. అన్నలా ఎంగిలి చేత్తో అగ్నిని తాకరాదు. టిఫిన్ చేస్తూనే ఉంటారు, ఆ చేత్తో వెళ్ళి గ్యాస్ కట్టేస్తారు కొంతమంది. ఆ ఎంగిలి చేయని ఆలోచిస్తారు, ఎంగిలి చేయాలంటే చెంచేతో తిన్నాం కదండి అన్నం పైగా. గుర్తుపెట్టుకోండి, కాఫీ తాగాం గ్లాసులో, ఆ చెయ్యి ఎంగిలి చేయి కిందే లెక్క. వెంటనే చెయ్యి కడుక్కోవాలి, పురాణం ముట్టుకోవాలంటే. అందుకే వెంటనే కాఫీ తాగితే ఖచ్చితంగా నీళ్లు తండ్రి అంట చెయ్యి కడుక్కోవడానికి కారణం అది. అంచేత ఇక మనం టిఫిన్ చేస్తున్నప్పుడు చిచ్చాలు స్పూన్లండి అంటే అది కుదరదు. ఆ హస్తము ఎంగిలి చెయ్యి కింద సమానం, దానితో అగ్నిని తాకరాదు. పర్వతాలని కూడా ఎంగిలి చేతులతో ముట్టుకోరాదు, చేతులు కడుక్కోవలసింది. చతుష్పథం చైత్య వృక్షం దేవకాతం రూపం, తథా నాలుగు రోడ్ల కూడలి, జంక్షన్ అంటాం అనమాట. నాలుగు రోడ్లు కలిసే చూసారా, దాన్ని చతుష్పథం అంటారు. అక్కడికి చైత్య వృక్షాన్ని, దేవాలయం దగ్గర ఉండే ఖాతాన్ని, మహారాజుని ఎంగిలి చేత్తో ఎంగిలి నోటితో ఎంగిలి కాలితో స్పృశించరాదు. తర్వాత ఇంకా పనికిరానివి కొన్ని చెబుతున్నాడు, అసూయం మత్సరత్వం చ దివాస్వాపన్ చెవర్చేయేతు. ఇతరుల మీద అసూయ ఉండరాదు. గుణేషు దోషారోపహ అసూయ, ఒక వ్యక్తిలో ఉండే మంచి గుణాలను చెడ్డ గుణాలుగా చిత్రీకరించడమే అసూయ అంటే. ఒకడు మంచి పని చేస్తే దాన్ని చెడ్డగా చిత్రీకరించే లక్షణం ఉంటుంది చాలా మందికి, దీనిని అసూయ అంటారు. ఇది పనికిరాదు. మత్సరత్వం, ఇతరుల మీద మాత్సర్యం వహించి వాడు అది చేశాడు, వాడికంటే నేను ఇంకెక్కువ చేయాలి అని ఎవడో ఉన్నాడు ఒక ఆయన, వాడు ఏదో పూజ చేశాడు, ఓహో వీడికంటే నేను ఎక్కువ చెయ్యాలి. భక్తితో చెయ్యకుండా వాడికంటే నేను గొప్ప అనిపించుకోవాలి కనుక చెయ్యాలి అని ఇతరుల మీద మాత్సర్యం వహించడం దోషం. భక్తితో నువ్వు ఎన్ని చేసినా గొప్పే. కాబట్టి వాడికి వచ్చే పేరు కంటే నాకు ఎక్కువ పేరు రావాలని పేరు మీద అసూయ మీద అవతల వాడి మీద ద్వేషోత్పత్తి చేసే గొప్ప పనులు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. తర్వాత రాత్రి నిద్ర తక్కువగా ఉన్నా పగటిపూట బాగా అలిసిన అనారోగ్యంగా ఉన్నా పడుకోవచ్చు తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర చాలకపోయినప్పుడు అంటే సరిపోయినంత నిద్రపోతే మాత్రం పగలు నిద్రపోరాదు. రాత్రి శుభ్రంగా 10 పడుకుని 8 లేచావు ఇంకా పగలు నిద్ర అవసరం ఉన్నది, అయినా పగలు పడుకుంటే దోషం. అంచేత అనారోగ్యవంతునికి రాత్రి నిద్ర లేని వాడికి వీళ్ళకే పగటిపూట నిద్ర అయ్యే అధికారం ఉంది కాసేపు, అది కూడా రోజంతా కాదు. తక్కిన వాళ్ళు పగలు నిద్ర అవడం మహాదోషం. దివా స్వాపంచి వర్తయ్యేది పగటి నిద్ర పనికిరాదు. నవదే పరపాపాని, ఇతరుల యొక్క పాపాలు పదే పదే తలుచుకోకూడదు. అయ్యా ఇది దోషం అని చెప్పడానికి తలుచుకోవాలి తప్ప అస్తమా అటు ఇదిగా నువ్వు వెళ్ళావట అక్కడికి అని మొదలు పెట్టావు అనుకోండి, ఆ పాపాలు మనకు వస్తాయి. నా పదే పరపాపాని, పరుల యొక్క పాపాలు పదే పదే చెప్పరాదు. సో పుణ్యం, నేను ఇంత పుణ్యాత్ముడిని, నేను యజ్ఞం చేశానండి, నేను అది చేశానండి, నేను ఈ దానం చేశానండి, నేను ఆ పుణ్యం చేశానండి అని తన పుణ్యం పొగుడుకోరాదు. తన పుణ్యం ఇతరుల యొక్క పాపం నా ప్రకాశిత శోభించవు అంచేత విడిచిపెట్టాలి. పదే పదే తన పేరు ప్రకటించుకోరాదు. ఎలాగా? ఫలానా వారి అబ్బాయిని, ఫలానా వారి మనమండి, ఫలానా పేరు గల నేను, వద్దివర్తి పద్మాకర త్రిభాష సహస్రవధన గారికి రూపాయి స్టేజ్ మీద మైకులో చెప్పకపోతే ఇక ఆ ఫోటో వాడికి నిద్ర అంటారు. ఒక కవర మీద రాసి ఉంటుంది, ఆ కవర మీద ఫలానా సత్యనారాయణ గారు, ఈ పక్కన ఉన్న సత్యనారాయణ గారు వస్తాడు, ఈయన పేరు వస్తాడు, అంత మాత్రం అది ఈయన కాదు, ఎవరు ఫలానా పేరు వారు ఫలానా వారికి గౌరవించి సత్కరించి సమర్పించుకుని తాంబూలము పావల కవర్. అంటే ఈ రకంగా సకన్నామం తన పేరు ఇచ్చిన దాని మీద 10 చెప్పించుకోకూడదు. అందుకే గుప్తదానం ఉత్తమ ఉత్తమం అన్నారు. అయినా ఎందుకు చెబుతాడంటే వీడు చెప్పచ్చు, ఎదు పుచ్చుకున్న వాడు చెప్తే తప్పు లేదు, కానీ ఇచ్చిన వాడు నా పేరు చెప్పనే అని అడగకూడదు అన్నమాట. అలా ప్రకటించుకోరాదు. తర్వాత మానం చేయవాతి గోపే, తన గౌరవం కూడా నన్ను అక్కడ ఇలా సన్మానించారు, ఇక్కడ అలా సన్మానించారు, అక్కడక్కడ ఇలా ఊరేగించారు, ఇక్కడ ఇలా చేశారంటే పదే పదే తన వచ్చిన సన్మానాలు గౌరవాలు అందరికీ స్టేజ్ ఎక్కి బైక్ ఎక్కి ప్రకటించుకోరాదు. నా దుర్జన ఇసక వసేత్, నీచులతో సాంగత్యం చెయ్యరాదు. పదే పదే నీచులతో నివసిస్తే ఆ పాపాలు మనకు వస్తాయి. నాశాస్త్రం శృణుయాత్త, అశాస్త్రములైన విషయాలు పాపపు విషయాలు ఆ నీచుల ద్వారా పదే పదే వినకూడదు. శాస్త్ర విషయాలు వింటూ ఉంటే విన్నదే విన్నా ఎంతో పుణ్యమట, విన్నది 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 మళ్ళీ మళ్ళీ వినడం శాస్త్ర విషయాలు మహాపుణ్యం. అశాస్త్రీయ విషయాలు చెబుతారు కదా, నీచులతో సాంగత్యం చేస్తే ఏం చేస్తారు వాడు, అంతసేపు వ్యసనాలు పాపాలు చెబుతాడు అంతే కదా. లేకపోతే ఏ ఊళ్ళో ఏ హాల్లో ఏ సినిమా, వాడి దగ్గరికి వెళ్ళి ఉండడం ఎంత తప్పు, వినకూడని వినడం కూడా అంత మహాపాపం. ఆశవద్యోతగీతేషు ద్విజస్తు నరతించిరేత్, కొంతమంది మీద అభిమానం చూపించకూడదు. ఆశవం మద్యం మీద ప్రేమ, ద్యోత మొదలు రైలు ఎక్కే రెండు వేల దంపల దగ్గర ఒక ఆ మధ్యన మొన్న తిరుగు ప్రయాణంలో ఆ మొత్తం బెత్త దించారు, కూర్చున్నారు 4 మనుషులు చతుర్ముఖ పారాయణం. ఇక రాత్రి లేదు పగలు లేదు 24 ఇక ఆటలో మరి ఏముందో తెలియదు. జ్యోతం అంత భయంకరమైంది. దాని మీద తర్వాత వేశ్యలు పాడే పాటలను గీతాలు అంటారు, వాటి మీద నా రతించే అభిమానం చూపించకూడదు, అవి మీద వాటి మీద ఆసక్తి చూపించకూడదు. ఆర్ద్రస్థితోచిష్టం వ్రాత్యంచ పతితం తథా సర్పంచ భషణం స్పృష్ట సచీలం స్నానమాచరి, స్నానం ఎప్పుడెప్పుడు చేయాలో తెలిసినంటే ప్రతి వ్యక్తి రోజు 2 స్నానం చేయాల్సిందే, పొద్దున్న సాయంత్రం. అనారోగ్యవంతులకి తప్ప తక్కిన వాళ్ళందరికీ కూడా మామూలు వాళ్ళకి 2 స్నానం చేయాలి. అది కాకుండా మరికొన్నిసార్లు స్నానం చేయాలట. అది ఏమిటి అంటే ఆర్ద్ర అస్థి, ఇంకా ఎండిపోని అస్థికలను ముట్టుకున్నప్పుడు, కొద్ది రోజుల క్రితం తగలబడిపోయి శ్మశానంలో పడిన యువకులు మన ఇంట్లో పడ్డాయి, ముట్టుకున్నాం, స్నానం చేయి. ఎంగిలి ముట్టుకున్నాం, ఎవడైనా విస్తరాకులు కాలేసాం లేక విస్తరి దాటాం తెలియక. ఎంగిలి విస్తరాకులు ముట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కదా. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చిందంటే, అన్నం భోజనం పెట్టిన వాడికంటే ఎంగిలి విస్తరాకులు ఎత్తితే పుణ్యం ఎక్కువ, చాలా గొప్పది అది. కానీ ఆ విస్తరాకులను ఎత్తేశాక ఈ స్నానం చేయకుండా భోజనం చేయకూడదు వాడు. అలా భోజనం చేస్తే వాడు ఆ ఎంగిలి విస్తరాకుల్లో పారేసిన ఆ ఎంగిలి మెతుకులు తిన్నవాడు వాడు ఓడి. చాలా మంది చేతులు గడికెళ్ళి శుభ్రంగా కూతురు టింగ్ టింగ్ లాగి చేస్తున్నారు భోజనం. అది మనకి ఇంతవరకు తెలియదు. అచ్చాన్ని ఇప్పుడు ఏమని చెప్పాడంటే, ఉచ్చిష్టం ఎట్టి పరిస్థితుల్లో ఎంగిలి ఆకులు ఎత్తిన తర్వాత స్నానం చేయకుండా మనం ఏమి తినకూడదు, అసలు ఇంట్లోకి వెళ్ళకూడదు. అనారోగ్యవంతులకు ఎక్సెప్షన్, ఆస్త్మా పేషెంట్ ఉన్నాడు వాళ్ళకి మాత్రం స్నానం చేయకపోయినా పర్వాలి, ఆచమనంతో పోయినట్టే. తర్వాత పతితుడు, తాగుబోతు వ్యసనపురుడు నీచుడిని ముట్టుకున్నాం అనుకోండి, వాడు పొదంబెత్ చేసాం అనుకోండి, వెంటనే స్నానం చేయాలి. సర్పం పాముని ముట్టుకున్నాం, వెంటనే స్నానం చేయాలి. మనం ముట్టుకోకపోయినా అది కాటేసినా స్నానం చేయాలి. ఒక్కొక్కసారి మనం అది కాటేసిన తర్వాత మనం స్నానం చేయకపోయినా మన శరీరం మీద నలుగురు కుండలతో నీళ్లు వస్తారు, అది వేరే విషయం. తర్వాత చాలా గొప్ప విషయం నేను చెప్తాను, భషణం స్పృష్ట. కుక్క కనుక మనల్ని నాకిందనుకోండి, ఏ కావి కావి అని ఇంట్లో పెట్టుకుని దాని చేత నాకించుకుంటే స్నానం చేయకుండా భోజనం చేయకూడదట. అంచేత కుక్కలు పెంచేవాడు కూడా దాని చేత నాకించుకోకూడదు, కావాలని వీడు చెయ్యిట్టి నాకు నాకు అంటున్నాం మనం. ఎన్ని పాపాలు, ఘోర పాపాలు. ఆ కుక్క మనల్ని స్పృశించగానే తాకగానే మామూలుగా ముట్టుకుంటే పర్వాలా, నాకితేనే ప్రమాదం. అందుకే ఏనాడో హిందీలో కబీర్ దాస్ గారు సామెత చెప్పాడు, కొత్త చాటే భీతో బురాహై కాటే భీతో బురాహై అని. కుక్క ప్రేమగా నాకినా తప్పే, కోపంతో కొరికినా తప్పే, రెండు సార్లు స్నానం చేయాలి, లేకపోతే వాడికి భోజనం పనికిరాదు. చెయ్యాలి. ఎలా స్నానం చేయాలి? సచైల స్నానమాచరేతు, బట్టతో స్నానం చేయాల్సిందే, జేబులో డబ్బులుంటే తీసి పక్కనండి, అది రహస్యం. ఆ డబ్బులు కూడా కాస్త ఎవడన్నా పట్టుకుపోయేవాడికి కాకుండా చూసుకునివ్వాలి, మళ్ళీ వాడికి అదో యాత్ర. సచైల స్నానం చేసి తీరాలి బట్టతో. చితిల్చ చితికాష్ఠల్చ యోపం చాండాలమేవచ స్పృష్ట్వా దేవలకం జైవ సవాస జలమావిశేత్. చితి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చితి తగలడుతుంటే చూసాము, ఆ చితా భస్మాన్ని ఎత్తవలసి వస్తుంది, ఏ కొండలోకో ఎత్తాల్సి వస్తుంది గంగలో కలపడానికి. అప్పుడు యోపస్తంభం అంటే ఎవడో బలిచ్చాడండి, రాట్నాల కొంటెళ్ళాడు, అమ్మవారికి బలిచ్చినటువంటి ఆ స్తంభాన్ని ముట్టుకున్నాడు కర్మ, లేక యజ్ఞకుండంలో ఉండేటటువంటి యోపకాష్ఠాన్ని ముట్టుకున్నాడు. ఇటువంటిప్పుడు పరమ చండాలుడు నీచుడు యొక్క దర్శనం చేసినప్పుడు సచైల స్నానం చేయాలి, బట్టతో స్నానం చేయాలి. అంతేనా? అన్నం తెలియక ఒకడు క్యారేజీ పట్టి కడుతున్నాడు, మూట అన్నం మూట పట్టి కడుతున్నాడు దారిలో తిందామని, తెలియక ఓ చోట కూర్చుని భోజనం చేశాడు. తర్వాత తెలిసింది అది ఒక కోరి దెబ్బ, అది శ్మశానమో ఏదో తెలియకుండా ఉంటాయి కొన్ని కొన్ని. అంచేది అటువంటిప్పుడు తెలియక శ్మశానంలో ఎక్కడో ఓ చోట భోజనం చేశాడు వాడు అజ్ఞానవశాత్తు, అప్పుడు అది ఘోర దోషం. అందువల్ల వెంటనే ఆ బట్టతో స్నానం చేయాలి. ఇప్పుడు దారిలో వెళ్ళేవాడు ఎక్కడో చోట భోజనం చేస్తాడు, తీరా చూసేది ఏం తెలుస్తుంది మనకి, అది శ్మశానమో దెబ్బో ఇంకోటో. కాబట్టి తెలిసింది అనుకోండి, తెలియక చేస్తే ఇంక దానికి మనం ఏం చేయలేం, వెంటనే స్నానం చెయ్యవలేను. అక్కడితో ఆగల అజామార్జ నిమార్జారేణుర్దైవం శుభం హరేతు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం దారిలో వెడుతున్నామండి, వెడుతూ ఉంటే అటువైపు మేకలు కాని గొర్రెలు కాని వెడుతున్నాయి. ఆ గొర్రెల మందమించి మేకల మందమించి వచ్చేటటువంటి ధూళి మన పుణ్యం హరిస్తుందిట. అందుకే మేకల గుంపు వచ్చినా గొర్రెల గుంపు వచ్చినా పూర్వం ఏం చేసేవారంటే ఒక గడ్డి పరక తీసుకుని నడవమన్నారు. చేతులు దర్ప కాని గడ్డి కాని ఉంటే ఈ మేకలు గొర్రెల మించి వచ్చే గాలి వల్ల మనకు అశుభం కలగదు. ఈ మేకలు గొర్రెల మించి వచ్చే మందమించి వచ్చే ఆ ధూళి మన మీద పెడితే అశుభము మన ఆయువు హరిస్తుంది, పుణ్యహరణం. అది కళ్యాణప్రదం కాదట. ఆవుల మించి వచ్చే దుమ్మేమో శుభప్రదం, ఈ మేకల మంద మించి ఈ గొర్రెల మంద మించి వచ్చే ధూళి అశుభప్రదం. దూరంగా అయినా వెళ్ళాలి, లేదా గడ్డి పరకైనా పట్టుకుని వెళ్ళాలి. ఇంటికి వచ్చాక హాయిగా స్నానం చేయాలి అన్నారు. లేదా శుభం హరేతు, శుభాన్ని అది హరిస్తుంది. ఎప్పుడు నోరు కడుక్కోకుండా అశుచిగా చేతులతో అన్నం పెట్టేస్తారు కొంతమంది. చేతితో అన్నం పెట్టడం కూడా దోషం, గరిటితో పెట్టాలి. అలాంటి భోజనం చేసిన వాడు 3 సార్లు ఆచమనం చేసి హరినామస్మరణ చేయను వంకేశ అంటే నా పాపం పోదు. పుస్తకాలు బురదలో పడిపోయినప్పుడు ఆ పుస్తకం తీసి చదవకూడదట. ఆ పుస్తకాన్ని విడిచిపెట్టేవలసిందేం లేదు. శుభ్రంగా కడిగి ప్రక్షాళన చేస్తే ఉపయోగపడితే సరే, సరే అని లేకపోతే ఆ మురికి పుస్తకాన్ని విడిచిపెట్టేయాలి. ఇక నఖకేశయోహో గోళ్ళు వేళ్ళు కాళ్ళ వేళ్ళు జుట్టు ఊడిపోయిన తర్వాత ఇవి గనక అన్నంలో వచ్చాయి, మనం తీసేసి పక్కన పెట్టి భోజనం చేసేస్తున్నాం కలియుగ ప్రభావం వల్ల. ఆ అన్నం తిన్నవాడు కూడా ఈ వెంట్రుకలు గోళ్ళు వచ్చాయి గనక తప్పనిసరిగా భోజన అనంతరం స్నానం చేయాల్సింది, లేకపోతే వీడు పాపాత్ముడు అవుతాడు. రాత్రి కూడా నిద్రపోయేవాడట, తథైవ నగ్రశయనం, బట్టలు విడిచిపెట్టి శుభ్రంగా ఇష్టవతుడు గుర్రు పెట్టి నిద్రపోకూడదట. ఫ్యాన్ గాలి కోసం అని చెప్పేసి వేసవికాలంలో బట్టలు తీసి నిద్రపోవడం ఘోర దోషంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఏమో అలా ఉన్నారేమో మరి జనాలు. వేదవ్యాసులు వారి పురాణంలో రాశారు, సనక సనందరాజులు నారదునికి చెప్పారు, నేను ఉన్నది ఉన్నట్టుగా నక్కర సత్యం చెప్పినట్టు కుండబద్దలు కొట్టాడు చెప్పవలసి చూస్తుంది. విడిచిపెట్టడం నాకు దోషం కనుక, వినడం మీకు పుణ్యం కనుక. అంచేత తథైవ నక్కర శయనం సర్వదా పరివర్తి ఎత్తు, బట్టలు విడిచిపెట్టి నిద్రపోరాదు, అది దోషం. శిరోభ్యంగా అవశిష్టి, ఇది ఒకటి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. తైరే నాంకన్ నలేపయేత్తు, కొంతమంది తలకి నూనె రాసుకుని ఆ చేతులు ఏం చేస్తారు, ఆ నూనె చేతులు వేస్ట్ అవ్వకూడదు. మహాపిసిరి గుంటుందన్న లోభం, లేదా తెలియగలుగుకోండి ఏదో ఒకటి. అందరికీ లోభం ఉంటుందా, అలాంటిది అంటారు. ఆ చేతులు నూనె రాసుకున్నాక ఆ చేతులతో కాళ్ళకి వాటికి శుభ్రంగా రాసుకుంటామట. నీ శరీరానికి నువ్వు నూనె రాసుకున్నాక తలకి ఆ మిగిలిన చేతులు కంటిన నూనె ఒంటికి రాసుకోరాదు. అంచేత శిర అభి అంగ అవశిష్టి అయిన తైలైన నా అంగం లేపయేత్తు, పొరపాటున శరీరానికి రాసుకోకూడదు, కాళ్ళకి రాసుకోకూడదు. అందుకే ముందు కాళ్ళకి రాసుకుని తర్వాత తలకి రాసుకోమన్నారు చేతులు కడుక్కుని. ఇచ్చేత గబుక్కులు అజ్ఞానంతో ఏం చేస్తాం, తలకు ముందు రాసుకున్నాక కాళ్ళకి రాసేసుకుంటాం. ఇది దృష్టిలో పెట్టుకుని చేతులు కడుక్కోవాలి, అది శరీరానికి మర్దన పనికిరాదు. తాంబూలం అశుచిం నాద్యా తథా సుప్తన్న బోధయేతు, కుళ్ళిపోయిన తమలపాకులు గాని అపవిత్రమైన తాంబూలం వేసుకోకూడదు అనమాట. అశుద్ధమైన పాన్ను నమలరాదు. కొన్ని తమలపాకులు బడిలి పాడైపోతాయి, కక్కుర్తి కొద్దీ వాటినే కడిగేసి వాటిని వేసేసుకుంటున్న తాంబూలం పనికిరావు. ఫ్రిడ్జ్లో పెట్టేవంటి మనకు వస్తాయంటే ఫ్రిడ్జ్లో పెట్టే కూడా అంచులు కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని కట్ చేసి వేసేసుకుంటున్నావట. తమలపాకులు అలా కట్ చేసినవి పనికిరావు. అది ఇతరులకు తాంబూలం ఇచ్చేటప్పుడు అస్సలు పనికిరావు. అది పట్టుకొచ్చి ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, అటు ఇటు చూసి నాకు అంటగట్టేద్దాం చూస్తారు. అదేదో పుణ్యం అని, మహాపాపం అది. తర్వాత నిద్రపోతున్న వాడిని పొరపాటున సుప్తన్న బోధ ఎత్తేవాడిని బలవంతంగా లేపకూడదు, వాడిని లేపడం కూడా పాపం. అది ఇక్కడ కొంచెం ఉచితం ఔచిత్యం పాటించాలి. నిద్రపోతున్న వాడిని లేపకూడదు అన్నాం కదా అని. ఒక ఆయన ఏమో వైజాగ్ వచ్చాక లేపండి బాబు గారు పడుకున్నాడు, 3 గంటలకి వైజాగ్ ట్రైను, లేపకూడదన్నారు పద్మాకర్ గారు పాపం అని వదిలేస్తే వీడు కాస్త ఫోనేసిన పోతాడు. అంచేత అప్పుడు లేపాలి, ఔచిత్యం చూసుకోవాలి. అనవసరంగా హాయిగా నిద్రపోతున్న వాడిని తట్టి లేపరాదు. ఇవన్నీ మనం కొంచెం బుర్రగ పదును పెట్టి చూసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి వీటిలో. అలాగే ఇల్లు తగలడుతుంది, ఒక ఆయన లోపల నిద్రపోతున్నాడు, నిద్రపోతున్న వాడిని లేపకూడదన్నారని ఆ ఇంట్లో ఉన్నవాడు లేకపోతే వీడికి దీర్ఘ నిద్రపోతుంది, ఈ సమయం చూసుకుని లేపమంటారు. తర్వాత నా శుద్ధోగ్ని పరిచరేతు, కాళ్ళు కడుక్కోకుండా అగ్నిహోత్రుణ్ణి అర్చించకూడదు. అంటే ఇంట్లో కుంపటి వెలిగించడం అగ్నిహోత్ర ఆరాధన. అగ్నిహోత్రం చేయడం అంటే ఏమిటి అని అందరికి అనుమానం వస్తుంది. అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం అంటే కుంపటి ఒకటి తెచ్చుకుని అందులో బొగ్గులు వేసి ఆ కొంపటి వెలిగించి నేతిని ముమ్మారు సాహామంత్రంతో వేసి ఆ అగ్నిహోత్రాన్ని పూజించాలి. అప్పుడు నోటితో అగ్నిహోత్రాన్ని ఊదడం కానీ, ఎంగిరికాలు చెయ్యి మొదలైన వాటితో అగ్నిహోత్రాన్ని తాకడం కానీ, కాళ్ళు కడుక్కోకుండా సరాసరి అగ్నిహోత్రాన్ని దర్శించడం కానీ ఇవి దోషం. అశుద్ధంగా అలా అగ్నిహోత్రాన్ని ముట్టుకోరాదు. అంతేనా, పూజయే గురుదేవత, గురువు కూడా దైవ స్వరూపుడు కనుక కాళ్ళు కడుక్కోకుండా గురు దర్శనానికి వెళ్ళకూడదు. ఎంగిల్లోనే వేన్నారా అని చెయ్యిలా ఊపకూడదు. చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, గురు దర్శనం చేయాలి, గురు పూజ చేయాలి. నోట్లో తాంబూలం వేసుకుని గురుగారి ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడటం. నవామహస్తే నైకేన పిబేద్వక్త్రేణ వాజలం, ఎడమ చేత్తో గ్లాసులో మంచినీళ్ళు పెట్టుకుని అని మంచినీళ్ళు తాగడం, కాఫీ తాగడం పనికిరావు. కుడి చేత్తోటే గ్లాసు పుచ్చుకు తాగాలి. ఒక్క అన్నం తింటున్నప్పుడు మాత్రమే ఎడమ చేత్తో తినచ్చు. ఇక్కడ మాత్రం ఆ ఎక్సెప్షన్, ఉత్త సమయాల్లో ఎడమ చేతితో జలం తాగాలి. మీకు ఇప్పటికి కూడా చూడండి, కొంతమంది అన్నం తింటున్నప్పుడు మంచినీళ్ళు ఎలా తగ్గుతారో తెలిసిన ఆ గ్లాసు ఇవ్వయ్యా, ఈ గ్లాస్ తీసుకుని ఇలా పెట్టుకు తగ్గుతారు చూడండి. ఎప్పుడన్నా కొంతమంది పండితులు ఈ ఎడమ చేయితో తాగడం దోషానికి నివారణ కోసం అన్నం తింటున్న వాడికి ఇక్కడ పెట్టుకుని తగ్గుతూ ఉంటారు పాత వాళ్ళని చూడండి. అది శాస్త్రసంబంధం అసలు అదే. అయినా భోజన సమయంలో మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. తగ్గిన అన్ని కాలాల వేళలో కుడి చేత్తోటే తాగవలను ఏదైనా పాలు కానీ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ, ఎడమ చేత్తో ముట్టుకోరాదు. తర్వాత ఎడమ చేతితో కుడి చెయ్యి లేనివాడు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు కూడా గురువు యొక్క పాదాలు ఒక్క చేత్తో ఎడమ చేత్తో తాకకూడదు. ఉంది కదా ఎడం చేయని దాంతో తాగించకూడదు. రెండు చేతులు జోడించి దండం పెట్టాలి. రెండు చేతులతోటే పాదసేవ చేయాలి. ఒక్క కుడి చెయ్యి లేని వారికి అది పనికిరాదు. నీ ప్రాణం పోయినా ఏం చెప్పిన గురువు చెప్పింది తూచే తప్పకుండా చెయ్యాలట. అందుకని ఏమంటున్నాడు, గురువు యొక్క తదాజ్ఞాంచమునీశ్వర, ప్రాణం పోయినా దాన్ని దాటకు. నీకు ఎంత ధర్మము అనుకునో, నీ నియమం నీ నిష్ట అన్ని విడిచిపెట్టి గురువు యొక్క ఆజ్ఞ తిట్టతది. ఏమండి గురువుగారు నాకు మళ్ళీ అనుమానం వస్తుంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని వాదించడం మహాదోషం. తర్వాత గురువశ్చాయం, గురువు నీడలో నడవకూడదు. ఎండ పడుతుంది నీడ, ఆ నీడలో గురువు యొక్క నీడలో మనం నడవకూడదు. నా నివేద్య యోగినో విప్రాన్ వ్రతిరో పియతింస్తథ, అంతేనా యోగి వ్రత నియమాలతో ఉండేవాడు పండితుడు సన్యాసి వీళ్ళని నిందించరాదు, వీళ్ళని తిట్టకూడదు. యోగుల్ని గురువుల్ని వ్రత నియమాలతో ఉండేవాడిని సన్యాసుల్ని వీళ్ళని తిట్టకూడదు. తర్వాత ఇతరుల యొక్క రహస్యాలు మనం ఎవరికి చెప్పొద్దని చెప్పాం కదా. ఇదిగా వాడు నాకు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పగా అని వీడికి చెప్ప, ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా వెళ్ళిపోదు. ఎవరికి వాడి పక్కవాడికి చెప్పగానే ఇది రహస్యమా అని చేత రహస్యములు ఇతరులు చెప్పొద్దన్నప్పుడు అవి వెల్లడి చెయ్యరాదు సాధ్యమైనంత వరకు, అవతల వాడికి ఉపయోగపడితే తప్ప. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే గురువు ఇంటికి కొన్ని సందర్భాల్లో దర్శనానికి వెళ్ళాలట, లేకపోతే వాడు కూడా పరిపూర్ణమైన గురుభక్తి ఉన్నవాడు కాదట. ఎటువంటి సందర్భాల్లో అంటే అయ్యనే ఉత్తరాయణం దక్షిణాయన పుణ్యకాలాలు, విషువే విషువత్తులు అంటారు, అంటే సంవత్సరానికి రెండు రోజుల్లో సూర్యుడు చంద్రుడు సమానంగా ఉంటారు, పంచాంగంలో రాస్తారు ఆ రోజులు. తర్వాత నిన్న చెప్పాం యుగారంభ తిథులు అని నాలుగు మన్వంతరాలు యుగారంభ తిథులు, అటువంటి యుగాదిషు ఆ నాలుగింటిలో. తర్వాత పుణ్యక్షేత్రాల నుంచి వచ్చాక కాశీ కానీ ఇంకో కానీ చోట కానీ తిరుపతి కానీ వెళ్ళాం రాగానే, ఇటువంటి సందర్భాల్లో హోమ సందర్భాల్లో గురువు ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని దక్షిణ ఇచ్చి రావడం ఉత్తమోత్తములైన వాడు గొప్ప వ్యక్తులుగా చెప్పారు. పుణ్యక్షేత్రేషు తీర్థేషు గ్రహణే చంద్రసూయయోగో, పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు గ్రహణం వచ్చినప్పుడు చంద్రసూర్యాది గ్రహణాల్లో ఈ గురువు గారింటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు విభూతి కానీ కుంకం కానీ ముహూర్త పుండ్రాలు కానీ ఏదో ఒకటి లేకుండా బయటికి వెళ్ళకూడదు. అలా వెడితే వాడికి దోషం ఉంటుంది, లోక దోషం అని ఒకటి ఉంటుంది. ఈ లోకంలో కొంతమంది కళ్ళు పెడితే ఏదైనా హై బాబాయ్ గురువు గారు మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నాడు అనుకోండి, దిక్మాల వాడు దిష్టి తగిలితే ఈ పుష్టివాడు ఎలా మొదలష్ట అయిపోతాడు. ఇటువంటి దోషాలు తొలగడానికి ఈ కుంకం జనఘోషం, ఆ చెడ్డఘోష అంటే బాబు ఇది ఎంత ఎంత కాదు. అందుకని కుంకం ధరించడం కానీ, విభూతి పెట్టుకోవడం కానీ, ఊర్ధపుండడం కానీ, తులసి దళాలు ధరించడం కానీ చెయ్యాలట. ఇవి లేకపోతే ఒక్కొక్కప్పుడు మా చెడ్డబాబు వస్తూ ఉంటుంది. కీర్తి పెరిగేవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి మంచి ఊళ్ళో పలుకుబడి కీర్తి, వీళ్ళు గొప్పవాళ్ళనే పేరు వచ్చే కొద్దీ తప్పనిసరిగా వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదో ఒక పొట్టు విభూతో లేకుండా బయటకు వెళ్ళకూడదు. ఈ జనఘోష అప్పుడు బాగా కొడుతుందట. అంచేత సుస్పష్టంగా సనక సనందనాథులు అంతటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు కాబట్టి నారదులు ఎక్కడికి వెళ్ళినా ఆయన గొప్పవాడు కనుక పొట్టెట్టుకు వెళ్ళేవాడు, లేకపోతే ఈ జనాలు అంతే వాడి సంగతి ఏం చేస్తారు, దిష్టి కొడతారు. తర్వాత శ్రేయములైన పనులు నీచములైనటువంటి పనుల దూరికి వెళ్లకుండా ఉండడం ఇది సదాచారం. ఇదంతా ఏమిటట, స్మృతి మార్గ ప్రచోదితాహ, వేదాలు ఉపనిషత్తుల్లో ఈ విషయం చెప్పారు. ఈ కార్యములు ఎవరెవరు చేస్తారో వాళ్ళకి ఫలితం చెప్పాడు. కార్యాహ సమ్యక్ సర్వ కర్మ ఫలప్రదాహ, ఇవి గనక జాగ్రత్తగా పాటిస్తే, పాటించగలిగితే, కనీసం ప్రయత్నం చేస్తే అన్ని పనులలో మంచి ఫలితం పొందుతాడు మానవుడు, ఆనందంగా సుఖంగా జీవిస్తాడు. నాకెందుకు అనుకుంటే వాడి కర్మయోగం వాడి, వీలున్నంత వరకు పాటించు. అన్ని మనం చేయగలిగితే చేయవచ్చు, చేయలేకపోతే కొన్ని పాటించగలం కదా. చెప్పిన వాటిలో చాలా వరకు పాటించేవి ఉన్నాయి, పెద్ద కష్టమే కాదు. ఎంగిలి తామలపాకులు వేసుకోతున్నాడు పాడేపరి, ఏం పెద్ద కష్టం ఉంది. ఎంగిలి నోటితో గురువు గారిని ముట్టుకోతున్నాడు, దేవుడు చూడతున్నాడు, ఇది కష్టమా. కాళ్ళు కడుక్కుని ఇంట్లో కడమన్నాడు, కాళ్ళు కడుక్కుంటే ఏమన్నా కాళ్ళు పోతాయా, ఏం పోవే, చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా సదాచారములు. సదాచార పరాయేతు దేశం విష్ణు ప్రసీదతి, ఇవి సదాచారములు, తప్పనిసరిగా పాటించండి నాయనలారా. ఇటువంటి సదాచారులైన వ్యక్తుల మీద ఏమవుతుందట, విష్ణు ప్రసీదతి, భగవంతుడు వాసుదేవుడు వాడి ఎడల ప్రసన్నుడు అవుతట, వాడిని ప్రేమిస్తాడు. అలా విష్ణువు వాడిని ప్రేమించి ప్రసన్నుడైతే ఏమిటి లాభం. విష్ణు ప్రసన్నతాం యాతే కిం అసాధ్యం దిదోత్తమ. నాయనా నారద, విష్ణు అంతటి వాడు వాడిని ప్రేమించి వాడి మీద ప్రసన్నుడైతే ఇంకా అసాధ్యం ఉందా ఈ లోకంలో, అన్ని సుసాధ్యాలే. వాడి కార్యకర్మల్లో సుఖం పొందుతాడు, అసాధ్యం లేదు, అసాధ్యం లేదు, అన్ని హాయిగా సాగుతాయి.
సనందనాది మహర్షులు నారదునికి, నాయన అనేక విశేషాలు నీకు వివరిస్తున్నాం, మానవుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు అడిగే ప్రశ్నలున్నాయే ఉత్తమోత్తమం, దుర్లభమైన పురాణ రహస్యాలు అంటే ఎంతో ప్రాచీన కాలంలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త, ఇవి అన్ని కాలాలకి అవసరమవుతాయి. అటువంటి రహస్యాలు నీవు అడుగుతున్నావు, నేను చెబుతున్నావు.
మానుషం దుర్లభం జన్మ ప్రాప్యతే యైర్ మునీశ్వర హరిం సంపూజయేత్ భక్త్యా పశుపాశ విభోజనం. ఓ నారద, అసలు ఈ మనిషి జన్మ రావడమే చాలా కష్టం, తేలిగ్గా అందరికీ రాదు. అంచేత జన్మల్లో కల్లా మానుషం దుర్లభం జన్మ, మనుష్య జన్మ రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు సుకృతం చేయగా చేయగా ఈ మనిషి జన్మ వచ్చింది. ఆ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మలో కూడా చెదలు పుట్టినట్టు పుట్టిదస్తే ఉపయోగంలా హరిభక్తి పొంది ఉండడం మరింత కష్టం. భగవత్ భక్తి కలిగిన జీవితం మరి కష్టం అట. అంటే అసలు మనిషి జన్మించడం కష్టం అంటే అందరూ భక్తులై పుట్టడం మరీ దుర్లభం. చూడండి ఆకాశంలో మెరుపు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, అలా మెరిసి తట్టుల్లో మాయమైపోదు. ఎంతో శక్తివంతమైంది ఆ మెరుపు తీగంటే, సామాన్యం కాదు, లక్షలు వేల వోల్టులు విద్యుత్ అందులో ఉంది. కానీ దానివల్ల ఎవరికైనా మనకు ఉపయోగం ఉందా? చటుకుని మెరిసి మాయమైపోయే దాని వల్ల ఉపయోగం లేదు. అలాంటి మానవ జన్మ చాలా విలువైంది, సక్రమంగా ఉపయోగించుకోకపోతే మెరుపు తీగలా అవుతుంది మన బతుకు. మెరుపు తీగ చటుకుని మాయమైనట్టే ఈ జన్మ కూడా కళ్ళు మూసి తెరిచేలో మాయమైపోతుంది. ఎంతమంది మీ కళ్ళ ముందు పుట్టారు, ఎంతమంది మీ కళ్ళ ముందు పోయారు, మరి అందరూ పోనున్నారు. మాంతాంతలాంటి మహారాజులు వెళ్ళిపోయారు, కృతయుగానికి అలంకార భూతులు, సేతులు కట్టిన రామచంద్ర ప్రభువు లాంటి వాడు వెళ్ళిపోయాడు, ద్వాపరయుగంలో యుధిష్ఠిరుడు వంటి వాళ్ళందరూ, ధర్మరాజు లాంటి వాడు వెళ్ళిపోయారు. ఇంకా కలియుగంలో లెక్కే లేదు, పక్కలో పుట్టి పొప్పలో మాడిపోయే వాళ్ళ మానవులు అంటే. ఈ 4 రోజుల జన్మని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో, వడ్డీ పెరుగుతుందా, ఏం చేయాలి ఏమిటని దాని మీద ఆసక్తి కలిగిన పెద్దలు ఎలా చూసుకుంటున్నారో, అంతకంటే మరింత జాగ్రత్తగా కాపాడుకోవలసింది ఈ మనిషి జన్మ. సర్వేంతరాయ నశ్యంతి మనస్సుద్ధి జాయతే. నిరంతరం ఈ మానవ జన్మని జాగ్రత్తగా వాడుకోవడం ఎలాగా అంటే, భక్తిపూర్వకంగా స్మరణ చేయాలి. ఎంత మనిషిలో తాదాత్మ్యం ఉంటే ఆ నామస్మరణం అంత, నామస్మరణ చేసిన ప్రతి వాడికి మోక్షం వస్తుంది కూడా తెలివి తక్కువతనం. నామస్మరణ చేసిన ప్రతి వాడికి మోక్షం వస్తే టేప్ రికార్డు ముందు మోక్షం పొందాలి. గంగలో స్నానం చేసినంత మాత్రం చేతి తపస్సు వస్తే గంగలో ఉండే చేపలకి పీతలకి నత్తలకి ముందు మోక్షం రావాలి. ఇక్కడ నారదుడికి ఏం చెబుతున్నారు అంటే, అంతఃశుద్ధితో భక్తితో వాడు ఉన్నాడనే విశ్వాసంతో చెయ్యాలి. అలా లేకపోతే అలవాటు కొద్ది మామూలుగా చేస్తే వచ్చే ఫలితం చాలా తక్కువ. అలాగే ఫలితం రాదంటే వస్తుంది, దానికి వస్తుంది రహస్యం. అది నిప్పు తెలిసి తొక్కినా తెలివి తొక్కినా కాలి పెట్టే మనిషి భగవన్నామం ఎలా చేసినా ఫలిస్తుంది. కానీ ఆర్తి, ఆర్ద్రత, ప్రీతి, ఈ భక్తి భావాలతో ఉన్నవాడి యొక్క నామం వెంటనే పనిచేసి వాడి దిగి వస్తాడనమాట. గజేంద్రుడికి పరిగెత్తుకొచ్చినట్టుగా మరి ఇంకొకటి ఎవడన్నా పిలిస్తే వెంటనే రావడంలో నీకు అంత ఆర్తి అది అదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, ఎప్పుడైతే నువ్వు పరమ ఆర్తితో పిలుస్తావో అప్పుడు మనస్సుద్ధిశ్చ జాయతే, నీ మనస్సు శుద్ధి అవుతుంది, లేకపోతే శుద్ధి కాదు. జనార్దనుడు ఉన్నాడే, ఎలాగైనా సరే నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా ఆ శక్తిని బట్టి ఆయన మోక్షం వేయిస్తాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రిస్టేజ్ క్వశ్చన్ కొద్ది యజ్ఞాలు చేసినంత మాత్రం చేత ప్రత్యక్షం కాడు. నీలో ఉండే భక్తి భావం, నీలో ఉండే శుద్ధి, నీలో ఉండేటటువంటి పవిత్రత, వీటి వల్ల తొందరగా మోక్షం ఇస్తాడు. నిస్సందేహంగా ధర్మార్థ కామ మోక్షాఖ్యాహ పురుషార్థ సనాతనాహ హరిపూజ పరాణంతు సిద్ధ్యంతి నాత్ర సంశయగా. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే ఈ 4 కూడా పురుషార్థాలు, చతుర్విధ ఫల పురుషాలు అన్నారు. అంటే 4 రకాలు అన్నమాట. ఇవి హరిపూజాపరులకు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. హరిపూజాపరులు అయినటువంటి వాళ్ళకి ఈ సక్రమంగా సంసారం నడవడం, ఐశ్వర్యం రావడం, డబ్బు రావడం, ఇదేం పెద్ద విశేషంగా అసలు తేలిగ్గా వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నట్ట, ఇదేమో సెకండరీ అయిపోయిందిట. ధనధాన్యాదులు, పుత్ర దారాదులు మాత్రం ప్రధానం అయిపోయాయిట. వీటి కోసం హరిని తలుచుకుంటున్నాం, కానీ హరిని తలుచుకుంటే వస్తాయనుకోవడం లేదు మనం. హరి హరి అంటే ఇవన్నీ వస్తాయనే విషయం మర్చిపోయి ఇవి కావాలి అని మాత్రమే తలుచుకుంటున్నాం. అందుకే మనం మనుషులం భ్రష్టులం అవుతున్నాం. అందుకే మనకి ఇంకా కష్టాలు వస్తున్నాయి. నేను ఆ దేవుడిని ఎన్నిసార్లు తలుచుకున్నాను అంటే నా కష్టాలు తీరలేదంటే, నువ్వు ఎంతసేపు కష్టం తీరడం కోసం తలుచుకుంటున్నావు కానీ ఆయన్ని తలుచుకుంటే అసలు కష్టమే ఉండదనే భావం నీకుందా? అందుకని ఏం చెప్తున్నాడు నారదునికి, నారదుడు అంతటి వాడికి ఎందుకు చెబుతున్నాడు అంటే మనకి తెలియడం కోసం. పుత్ర దార గృహ క్షేత్ర ధన ధాన్యాభి ధావతి లబ్ధ్వేసాం లబ్ధ్వే మాం మానుషీ మృత్యుం రే రే దర్పంతు మాకృత. ఓ అరే మనుష్యులారా, అరే మనుష్యులారా, ఒక్క మాట కాదు రే రే మనుష్యులారా అన్నాడు. ఒరే ఒరే మానవులారా, ఈ పుత్రులు ఈ స్త్రీలు ఈ భర్తలు ఈ ఇళ్ళు ఈ క్షేత్రం ఈ ధనధాన్యం వీటి వెనకత్తల ధావతీయం పరుగులు పెట్టకండి. అవి వద్దన్న ఇస్తాడు వాడిని తలుచుకుంటే, అవే కావాలి అవే కావాలి అవే కావాలని వాటి వెనకబడకండి. దీనిని కూడా స్వార్థానికి వినియోగించుకోకండి. నాయనలారా, ఈ బుద్ధిని ఈ మానుష వృత్తిని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు, దర్పంగా పాడు చేసుకుంటున్నారు. అన్ని అపవాదాలు విడిచిపెట్టేయండి, భక్తిపూర్వకంగా హరిని స్మరించండి, సమస్తమైన మన సంకల్పాలు విడిచిపెట్టేయండి. నీలో ఏ సంకల్పం ఉన్నా అది హరి అనుకోండి, అప్పుడు నీకు ఇక మృత్యువు రాదు. మృత్యువు రాదంటే అర్థం ఏంటి, నువ్వు పుట్టకపోతే చావు ఎక్కడి నుంచి వస్తే పునర్జన్మ లేదు నీకు. అప్పుడు నీకు వార్ధక్యం లేదు. నికటాయేవ దృశ్యంతే కృతాంత నగర ద్రుమాహ యావన్నయాతి మరణం యావన్నాయాతి వైచరా. మొసలితనం రాదు, మృత్యువు రాదు, యముడు నీ దగ్గరికి రాడు. నిన్ను తీసుకెళ్ళడానికి యమదూతలు రారు నాయన, తీసుకెళ్ళడానికి స్పెషల్ క్యాండిడేట్స్ వస్తారు. అత్యంత పవిత్రం యమ కింకరులు మనకి కింకరులు అవుతారు. అత్యంత పరమ పవిత్రంగా ఆ భగవంతుని తలుచుకోండి. ఎవడు ఈ భగవంతుని యజించడో పూజించడో త్యజిస్తాడో భక్తి లేకుండా ఉంటాడో అటువంటి వాడు, అంటే వచ్చేవాళ్ళందరం మనం అనుకుంటాం భక్తులే అనుకుంటాం, నిజంగా అలా అనిపిస్తుంది. కథ వింటున్నాం కదా, పురాణం వింటున్నాం, నామం చెబితే చేస్తున్నాం, గుళ్ళు దర్శనం చేసుకుంటున్నాం, అయ్యాక ప్రసాదం తీసుకెడుతున్నాం, ఇవన్నీ ఉంటున్నాయి కదా, మనం భక్తులం కాదా అని ఒక మీమాంస వస్తుంది. ఇవన్నీ ఉన్నా మనం పరిపూర్ణమైన భక్తులం కాలేమట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన దృష్టి చాలా రకాలుగా ఉంటుంది. గురువు గారి చేతికి అంకణం మూడు కాసులు ఉంటుందా నాలుగు కాసులు ఉంటుందా ఏమాత్రం ఉంటుందో, లేకపోతే ఆయన చేతి వచ్చి బ్రెజిల్ నుంచి వచ్చిందా యూకే నుంచి వచ్చిందా, ఇవాళ అంచు పంచి వేశారా పిచ్చి పంచి కట్టారా, అంటే ఒక్కొక్కసారి ఈ దృష్టి, ఒక్కోసారి అక్కయ్యా ఈ ఎక్కడి నుంచి కొన్నావు ఈ చీర, గుళ్ళోకి వస్తే ఇలాంటి చీర కట్ట ఉత్తప్పుడు ఆ కనపడదని అక్కయ్య మీద కడుతుంది. అది ఇది కాకపోతే పురాణం వినే టైం ఇంకా జెండా పెగ్గబోదు లేచి బయటికి పోబుద్ది వస్తుంది ఒక్కొక్కప్పుడు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే మనకేమిటనమాట, తంతు మిగులుతుంది కానీ హరి పరతంత్రులం కావడం లేదు మనం. నేను అనడం లేదు ఈ మాట, సనక సనందరాజులు అంటున్నారు, ఒక వ్యక్తి పూర్తిగా వెళ్ళేట ఎక్కడో తోట వాడి మనస్సు డైవర్ట్ అయిపోతుంది. అయితే ఉత్తముల మనస్సు ఏమో కొంచెమే మరలుతుంది. భక్తుల్లో కూడా ఉత్తమ భక్తులు మధ్యమ భక్తులు అధమ భక్తులు అని ఉంటారు. ఉత్తమ భక్తులకి గంట ఉపన్యాసంలో కనీసం ఓ పావు గంట బయటికి వెళ్ళినా మిగతా ముప్పావు గంట మనస్సుకు పడుతుంది. మధ్యమ భక్తులకి సగం కాలం వ్యర్థం అవుతుంది, సగం కాలం వింటారు, ఓ అరగంట వింటారు అరగంట బయటికి పోతుంది. ఇక మూడవ రకం కేటగిరీ వాళ్ళకి ముప్పావు గంట బయట ఉంటుంది, ఓ పావు గంట ఉంటుంది. ఇక అతి నీచ భక్తులు అని ఉంటారట భక్తుల్లో కూడా, వాళ్ళు ఒక్క రెండు నిమిషాలు మధ్యవర్తులు ఆ అని వినేసి మళ్ళీ నిద్రపోతూ ఉండవు, లేకపోతే సినిమా మీదకో ఇవాళ నుంచి మనోయత్యం సీరియల్ నేను 7:30 కుదిరితే బాగుండను ఏదో ఉంటుంది దిక్కు అని కూడా ఎవడ దృష్టి వాడి. అంటే ఈ రకమైన నాలుగు రకాల వ్యక్తులు మానవులలో ఉంటారు. అందువల్ల అనంత శక్తిశాలి అయిన ఆ పరమాత్మండి ఈ నాలుగు దృష్టుల్లో ఉత్తమమైన భక్తి భావం అంటే తక్కువ కాలమే చెదిరేలా చూడాలి, పూర్తిగా చెదరకుండా వినగలగడం ఇంకా వాడిని చాలా ఉత్తముడిగా చెప్పారండి. అలాంటి భక్తుడు భగవంతుడైన నారాయణుడితో సమానం. అటువంటి వాళ్ళని మరి అందరినీ మనం గుర్తుపట్టలేము, మహాత్ములు ఎవరుంటారో చెప్పలేము, కానీ ఉత్తములైన భక్తులు ఎక్కువ మంది ఉండొచ్చు, ఎప్పుడు ఈ పరతంతులై ఉన్నప్పుడు. అనగానే నారదుడు ఆశ్చర్యపోయి, నీవు చెప్పేదాకా నాకు కూడా మధ్యవర్తులు కొంచెం కొంచెం కదిలింది, ఈ క్షణం నుంచి ఉత్తమంగా వినడానికి ప్రయత్నిస్తాను. మహాత్మా, నువ్వెంతో పూర్వం చక్కగా ఆచారాలు విషయం చెప్పావు, మనిషి జన్మ ఎటువంటిదో చెప్పావు, కానీ ఈ దురాచార పరులు పాపాత్ములు ఎక్కువ ఉంటారు మానవుల్లో అన్నావు, వీళ్ళందరూ యమలోకానికి ఎడతారన్నావు. నాకు అది తెలుసుకుంటూ ఉంటే భయంగా ఉంది. పాపం మానవులు ఎక్కువ మంది ఆ రూట్లోనే పెడతారట, వీళ్ళందరూ బైపాస్ లో వెళ్ళరట, సరాసరి యమ మార్గం కూడా పెడతారట. యదానీ ఇప్పుడు నేను శ్రోతుమిచ్చామి వినాలనుకుంటున్నాను. దేని గురించి? యమ మార్గం సుదుర్గమము. యమలోకానికి వెళ్ళే ఒక రూట్ ఉందిట, ఆ రూట్ ఎప్పటికీ బాగు చేయట్లేదుట. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ నిధులు కూడా దాన్ని బాగు చేయడానికి సరిపోవట. అది దుర్గమం, వెళ్ళడం చాలా కష్టం అన్నమాట. కానీ ఆ మార్గ ప్రయాణం గురించి తెలుసుకుంటే మనిషి జీవితంలో పరమ పాపాలు విడిచిపెట్టి స్వచ్ఛమైన మనిషి అవుతాడట. అటువంటి ఆ కష్టమైన యమ మార్గానికి సంబంధించింది చెప్పు అని నారదుడు అనగానే సనకవాచ సనకుడిలా అంటున్నాడు, శృణు విప్ర ప్రవక్ష్యామి యమ మార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం భయదాయకం. యమ మార్గం గురించి నీవు అడిగావు, చాలా గొప్ప మంచి విషయం అడిగావు. చాలా మంది ఈ విషయం నా దగ్గరకు వచ్చి ఎప్పుడు అడగలేదు, ఎంతసేపు పై పై కథలు వినిపోయారు. ఈ అత్యంతమైనటువంటి గహరమైన లోతైన విచిత్రమైన మనుష్యుల్ని సక్రమమైన మార్గంలో నడిపేటటువంటి అత్యంత పవిత్రమైన ఈ ఘట్టం నువ్వు అడిగావు. ఇది పుణ్యాత్ములకి ఆనందం కలిగించే మార్గం యమ మార్గం, పాపాత్ములకు భయం, విన్నవారికి ఆ పాపపు మార్గంలో సుఖం కలిగించే వృత్తాంతం ఇది. అటువంటి వృత్తాంతం విధంగా మీరు చాలా శ్రద్ధగా ఈ ఘట్టం వచ్చినంతకాలం మాత్రం మానకుండా రావడానికి ప్రయత్నించండి. ఇది ఎంతకాలం వస్తే, ఈ రాబోయే అధ్యాయాలు ఒక ఆరు ఉన్నాయి. యమదూతల కృత్యాలు, యోగ నిరూపణము ఉంటుంది, అష్టాంగ యోగ విశేషాలు చాలా అద్భుతం. ఇవి వచ్చిన కాలంలో వీలున్నంత వరకు ప్రపంచ ప్రళయం వచ్చేంత పనులు వచ్చిన మానుకుని రావడానికి ప్రయత్నం చేయండి. తరాత్మ అదృష్టం అంచేత ఆ విషయం చెబుతున్నా విని మునీశ్వర, పూర్వ ఆచార్యులు ఏమన్నారంటే యమ మార్గం యొక్క ఆ వైశాల్యం ఎంత అంటే, ఈ భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళడానికి మొత్తం రూట్ ఎంత అంటే, షట్ అశీతి సహస్రాణి. షడశీతి సహస్రాణి అంటే 86,000 యోజనములట. యోజనం అంటే 8 మైళ్ళు. 86,000 యోజనములంటే 86,000 ఎట్టు 8 చేసుకోండి, ఆ గుణకారాలు ఎట్టి లేక చేసుకోలే. అన్ని మైళ్ళు భూలోకం నుంచి ప్రయాణం ఉందట, అలా పెడతారట ఊర్ధలోకాలకి. ఈ యమమార్గం చాలా విశాలంగా ఉంటుంది, కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇరుగ్గా ఉంటుంది, కొన్ని చోట్ల కంటకమయం అంటే కుళ్ళతో ఉంటుంది, మరి కొన్ని చోట్ల రాళ్లతో ఉంటుంది. ఈ రూట్ లో వెళ్ళేవాళ్ళు కూడా సుఖంగా పెడతారు, అంటే నడవకుండా పైనుంచి ఎగిరి పెడతారు. ఆ ఎగిరి వెళ్ళేవాళ్ళు కొందరు, అందులోంచి ఈడ్చుకు పోబడేవాడు కొందరు, నడిచి వెళ్ళేవాడు కొంతమంది, కుక్కలు తరుగుతూ ఉంటే పరిగెత్తేవాడు కొంతమంది ఉంటారు. ఏ నరాహ దానశీలాస్తు తే యాంతి సుఖినో ద్విజ. ఓ నారద, దాన పురులు నిత్యం దానం ఎంతో కొంత చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ మార్గంలో సుఖిన సుఖంగా ప్రయాణం చేస్తారు. వాళ్ళకి స్పెషల్ విమానం అన్నమాట. ధర్మశూన్యాహ నరాహ యాంతి దుఃఖేన భుజమూర్తిత. చావు దెబ్బలు తింటూ ఎండలో వలవలు పడిపోతే వాళ్ళ చూడండి ఎంత వేడిగా ఉందో. భయంకరమైనటువంటి ఇలాంటి ఒక్కపాత ఇంకా వేలాది సూర్యులు ఉదయిస్తే వచ్చే వేడి అక్కడ ఉంటుంది. అటువంటి వేడిలో ధర్మశూన్యులు, ఏనాడు పుణ్యం పాపం ఇటువంటి విషయాలు తలుచుకొని వాళ్ళు, దానం అంటే ఎరగని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ భయంకర మార్గంలో పెడతారు. వాళ్ళు అతి భీత్రలై ఏడుస్తూ పెడతారు. వాళ్ళకి వస్త్రాలు ఉండవు కట్టుకోవడానికి, యాతనా శరీరానికి చచ్చిన వాడిని ఓ ప్రత్యేకమైన శరీరంలో పెడతారు. దాన్ని యాతనా శరీరం. కష్టాలన్నీ ఆ యాతనా శరీరం చేత అనుభవింపజేయిస్తారు. ఈ శరీరం ఉండదు, దివ్య శరీరం ఉండదు, ఓ భయంకరమైన దిక్కుమాలిన శరీరం ఒకటి ఉంటుంది. అది ఒండి మొలతో కూడిన శరీరం. స్త్రీలు పురుషులు తేడా అక్కడ లేదు, అందరినీ ఒకటే యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. దానికి లింగభేదం ఉండదట. అటువంటి ఆ శరీరంలో ఉన్న వీడు మా చెట్టపాద పడుతూ శుష్క కంఠి కంఠ ఉష్ణ తాలూకా, పాపం కంఠం ఎండిపోతుంది, పెదవులు ఎండిపోతాయి, ఇక నాలుగ బాబో పిడచగట్టుకుపోయిందంటారే అంత బాధ కలుగుతుంది. దీనంగా దాహం ఆకలి మంట బాబో అని ఏడుస్తారు, విలపిస్తారు ఆ మార్గంలో. క్రందంత విశ్వరం దీనాహ పాపినః యాంతి తత్పతి. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు పరమదీనులై ఏడుస్తూ మొత్తుకుంటూ ఎక్కడో రహస్యంగా ఇంట్లో గుర్తుని చేసిన పాపం ఈ పైవాడికి ఎలా తెలిసిందో బాబోయ్, ఎవరికి తెలియకుండా ఎవడో తప్ప రైలు కట్ట మీద పారేశాను పవర్ బ్రిడ్జి పక్కన, ఈ విషయం ఎలా తెలిసింది అని ఇలా ఇవన్నీ తలుచుకుని ఏడుస్తూ పోతూ ఉంటారట. పాపాలని ఎప్పుడు గుర్తు వస్తాయట, ఫలానా అప్పుడు గురువు గారిని తిట్టా, ఫలానా అప్పుడు వాళ్ళ జేబులో వచ్చి పరుసు లాగేశాను, మరొకప్పుడు ఇంకొకళ్ళు లేదు అన్నాను, మరొకటి హత్య చేశాను, ఇవన్నీ గుర్తుకు వస్తాయి అన్నాడు. అప్పుడు యమభటులు వెనక పడతారు. ఈ యమభటులు మన భూలోక పోలీసులు కంటే కొంచెం ఎక్కువగా భయంకరంగా ఉంటారట. అక్కడ వీళ్ళు కూడా పడతారు, కొరడాలతో చావబాదుతూ ఉంటారు, నడవలేని వాడిని ఈటలతో పొడుస్తూ కుక్కలు తోలినట్టు తోలుతూ ఉంటారు. ఇతస్తత ప్రధానత వీళ్ళ దగ్గర నుంచి పరిగెత్తడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు తప్పించుకోవడానికి. ఆ దుఃఖంతో ఆ మార్గంలో పెడతారు. క్వచిత్ పంక క్వచిత్ ద్వహ్రి క్వచిత్ సంతప్త సైకతం క్వచిత్ ద్వైదావ రూపేణ తీక్ష్ణ ధారా శిలా క్వచిత్ క్వచిత్ కంటక వృక్షాశ్చ దుఃఖారోహ శిలా నగాక. ఈ రూట్ ఎలా ఉంటుంది? క్వచిత్ కొన్ని చోట్ల పంక బురద, వర్షం కురిస్తే మన ఏలూరులో రోడ్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కొన్ని చోట్ల వహిరిహి అగ్ని, మరికొన్ని చోట్ల ఇసుక. ఆ ఇసుక బాగా పెనంలో వేయించిన పేనల్లాగా కణకణ కణకణ మండిపోతూ ఉంటాయి. బాగా వేడెక్కిపోయిన ఇసుకతో ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో. మరికొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి, అవి రాళ్ళ బండరాళ్ళు కావు, కత్తులు, అంత పదులుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి ఆ రాళ్ళు. శిలా మార్గం అది. మరికొన్ని చోట్ల ముళ్ళు పొడుచుకొచ్చిన చెట్లు, మరికొన్ని చోట్ల కొండలు ఎక్కడానికి వీలు కాని మార్గం ముఖతోట, కొన్ని చోట్ల గుహలు, కొన్ని చోట్ల ఎండ తప్ప ఏముండదు, మరికొన్ని చోట్ల గాఢాంధకార వంధురం కన్ను పొడుచుకున్నా కాన రాని కటిక చీకటి దిక్తటములలో అలుముకుంటుంది. ఎటు చూచిన దుర్వాసన, ఎటు చూసిన మొర అలకించేవాళ్ళు లేదు. నల్ల త్రాచుపాములు ఎర్ర త్రాచుపాములు పుస్సని భయపడే ప్రదేశం. మరికొన్ని చోట్ల సింహాలు, మరికొన్ని చోట్ల పులులు అరుస్తూ ఉంటాయి. నారద, ఇది పాపాత్ములు ఆ నడిచేటటువంటి దారిలో ఉండే విశేషాలు. అయినా పాపం వీళ్ళు ఏడుస్తూ క్రోశంతశ్చ రుదంతశ్చ గ్లాయంతశ్చైవ పాపినః పాశేన యంత్రితా కేచిత్ కృష్యమాణాస్తథా అంకుశః. ఈడ్చుకు బోపడుతూ ఉంటారు, క్లేశాలు అనుభవిస్తారు, ఏడుస్తారు, మొర పెట్టుకుంటారు, ముఖం చెమట్ల కమ్ముతుంది ఆ యాతనా శరీరానికి, మలినమవుతుంది, మ్లానమవుతుంది శరీరం. ఆ యమపాశ మెడలో వేసి కుక్కకి మెడలో గొలుసో బెల్టో కట్టినట్టుగా యమకింకరులు ఈ యాతనా శరీరంలో ఉన్న జీవిని గొర్ర గొర్ర బర్ర బర్ర ఈడ్చుకుపోతూ ఉంటారు. ఆ మార్గంలో వాళ్ళ చేతుల్లో శస్త్రాలు అస్త్రాలుంటాయి. నడవని వారిని కొందరిని అస్త్రాలతో కొందరిని శస్త్రాలతో కుడుతూ ఉంటారు యమభటులు. కొంతమంది పాపాత్ముల ముక్కు కూడా చూడండి, గుర్రాలకు లేకపోతే దున్నపోతులకు ముక్కుతాడేస్తారు, అలాంటి తాడు వేసేస్తారట యమకింకలు. ఆ ముక్కుతాడేసి లాగుతూ ఉంటే బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటాడు. ఏ భూలోకంలో ఉండగా నువ్వు ఈ దున్నపోతులకి వేసి శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఈడ్చి వారియలా వాటిని, వాటిని హింస పెట్టల, వాటి చేత ఎంతో బరువు మోయించి సక్రమంగా తిండి పెట్టక ఏడిపించేశావు. అధికంగా ఎవడనైనా శ్రమ పెట్టిన వాడికి ఈ శ్రమ తప్పదు బొమ్మన్నారు. వాటి చేత ఎంతవరకు పని చేయించాలో ఆ స్థాయి దాటి విపరీతమైన బరువులు మోయించి జంతువుల్ని కాని మనుషుల్ని కాని పీడించే వాళ్ళు అక్కడికి వెడతారట. అంచేత వాళ్ళందరినీ అక్కడ అవన్నీ గుర్తు చేయిస్తూ యమకంకరులు నడిపిస్తారు. అయ్యో భారత్యేకే చిన్న సాగ్రేణ తథాపరే, తాడు సరే కొంతమంది ముక్కులకి ఏం చేస్తారో తెలుసునండి, అయో భారత్యే ఇనుముతో చేసిన ఒక సన్నని తీగ పట్టుకొచ్చి చాలా పదును అది ముక్కులోంచి గుచ్చి బయటికి తీసి అది గురించి చల్ల చల్ల నడిపిస్తారట. వాడు చేసిన పాపం ఏ జంతువుని పీడించేయడం, మరి ఎవరిని పీడించాడు. కొంతమంది ముక్కులకు అలా వేసి పీడిపిస్తారు, మరి కొంతమంది కాళ్ళకి సంకెళ్ళు వేసి పీడిస్తారు. అక్కడ విడుతూ ఉన్నప్పుడు ఆ ఎండలకి వేడికి పరిగెత్తేటప్పుడు శ్రమకి తట్టుకోలేక ఎక్కడైనా నీడ ఉందా నీరుందా అనుకుంటారు. ఛాయ జల విహీనేదు పతి యాత్యతి దుఃఖితాగా, ఎక్కడ నీడ దొరకదు, ఎక్కడ మంచినీరు దొరకదు. ఆ నిష్ఠురమైన కఠినమైన భయంకరమైన మార్గంలో వెడతాడు వాడు. అప్పుడట శోచంతః స్వాని కర్మాణి జ్ఞానాజ్ఞాన కృతాని చ యేదు నారద ధర్మిష్ఠ దానశీలా సుబుద్ధయః. అప్పుడు తెలిసి కాని తెలియక కాని నేను ఇలా పాపాలు చేశాను కదా, ఏమేం చేశానని లిస్ట్ అంతా గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తాడు. అది పాపాత్మల వంతు. ఇంకా ధర్మిష్ఠులు దానశీలులు పుణ్యాత్ములు వ్రతాలు చేసేవాళ్ళు పురాణాదులు నిత్యం శ్రవణం చేసేవాళ్ళు, ఈ పురాణాల్లో కూడా నిత్య శ్రవణం అని ఉన్నది, అది నైవశారణ్యం వాళ్ళు చేసినారు. సరే మనం 18 పురాణాలు అత్యద్భుతమైన ప్రాజెక్టు వింటున్నాం, ఇది కాక ఇంకా కొంతమంది అదృష్టవంతులు ఉన్నారట, మనమే అదృష్టవంతులు అనుకుంటున్నాం. నిత్య పురాణశీలు 365 రోజుల్లో వీలున్నది రోజులు వెరగలిగితే వాడు నిత్య పురాణశీలు. నెలకు నెల వెళ్ళకపోయినా కనీసం నెలలో 10 రోజులు 15 రోజులు ఇలా సంవత్సరం పొడుగుతూ వినడానికి ప్రయత్నం చేసేవాళ్ళని నిత్య పురాణశీలు అంటారు. ఇంకా వీళ్ళ పుణ్యం అంతా ఇంతగా చెప్తున్నారు. వాళ్ళు ఎలా పెడతారు ఈ రూట్ లో, వాళ్ళని ఇలా యాతనా శరీరంలో ఇందులో పెట్టరు, అందమైన శరీరం వాళ్ళ కోసం సిద్ధంగా ఉంటుంది, అందులో కూర్చుంటారు. అతీవ సుఖ సంపన్నాంతి ధర్మ మందిరం, యమ మందిరం చూడకుండా వెళ్ళే హక్కు ఎవరికి లేదు, యమలోకం మేంచెళ్ళాల్సిందే. అయినా వాళ్ళు వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, అతీవ సుఖ సంపన్న అప్పప్ప బ్రహ్మాండమైన సుఖాలతో, విమానాలు అయితేనేం వాహనాలు అయితేనేం, లేకపోతే ఒకళ్ళు నడక మీద వెళ్ళినా కూడా నడక మార్గం కూడా వీళ్ళ కోసం పరుపులు పరుస్తారట. వాళ్ళ వాళ్ళ పుణ్యాలు బట్టి ఆకాశంలో కొందరు, వాహనాల మీద కొందరు, నడచి కొందరు పెడతారు. వెళ్ళే వారికి మార్గం సుఖంగా ఉంటుంది, ఎంత సుఖం, ఆనందంగా ఉంటుంది. ఇక్కడ యమధర్మరాజు అంటారు, ధర్మ మందిరం అంటారట వాళ్ళు వెళ్ళే రూటు. ధర్మాత్ముడైన ధర్మరాజు గారు ఉండే చోటి కడతారు, ఎవరెవరు పెడతారట ఆ రూట్ లో ఈ సుఖ మార్గంలో. అన్నదాస్తు మునిశ్రేష్ఠ పుంజస్వ స్వాదు యాంతి వై, ఈ రూట్ లో ఇందాక చెప్పే పాపాత్ములు ఆకలో దాహం అని ఏడుస్తూ పోతారు, కానీ అన్నదానం చేసిన పుణ్యాత్ములు ఈ రూట్ లో ఏం చేస్తారట, ఈ యమ మార్గంలో స్వాదు ఫలాలు తీయని మధురమైన పళ్ళు తింటూ అనుకుంటూ భలే ఉన్నాయి భలే ఉన్నాయి, యమ మార్గం అంటే ఏదో అనుకున్నాం కానీ ఇటువంటి పళ్ళు ఉంటాయి అనుకోరా అనుకుని ఆ పళ్ళు తింటూ సుఖంగా పెడతారట. ఈ పక్కన వీళ్ళు ఎడుతూ ఉంటే ఆ పక్కన వాళ్ళు వీళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారట. తర్వాత నీరదాయాంతి సుఖిన పిబంత క్షీరముత్తమం, ఆ మార్గంలో వెళ్ళే నీటి విధానం చేసేవాళ్ళు వేసవ కాలంలో చలివేంద్రాలు పెట్టి లేకపోతే ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్ళవి ఇచ్చి కాస్త థమ్స్అప్లు కోకో కోలాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక్కడ క్షీరముత్తమం ఉత్తమమైన పాలు కామధేనువు పాలు అవి తాగుతూ పెడతారట ఈ మార్గంలో హాయిగా. తక్రదా అతిథాశ్చైవ తత్తద్భోగం లభంతి వై. ఇంకా మజ్జిగ పెరుగు దానం చేసిన వాళ్ళు ఈ మధుర మీరు అక్కడ తగ్గుతారు. అందుకే వేసవకాలంలో ఎప్పటికూడా కొంతమంది మజ్జిగ పోస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన వాళ్ళకి. కొంతమంది చలివేంతరం బదులు అక్కడ మంచినీళ్ళు బదులుగా ఏంటంటే మజ్జిగ ఇస్తారు. కొంతమంది చక్కగా నిమ్మకాయ పిండి చల్లని మజ్జిగ ఇస్తారు. ఆ మజ్జిగ దగ్గర వాళ్ళందరూ అక్కడ హాయిగా పుచ్చి పుచ్చి మార్గంలో పెడతారు. ఇంకా కృతద మధుదాశ్చైవ క్షేరదాశ్చత్తిదోత్తమ. నెయ్యి ఆ ఆవు నెయ్యి కాని గేదె నెయ్యి కాని మధు తేనె కాని క్షీరద పాలు పాల ప్యాకెట్లు దానం ఇచ్చే పుణ్యాత్ములు ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఏమవుతారు అంటే సుధాపానం ప్రకుర్వంతో అమృతం పట్టుకొస్తారు వీళ్ళకి తాగడానికి దేవదూతలు ఈ మార్గంలో. ఈ అమృతం తాగుతూ పోతారట హాయిగా. నెయ్యి తేనె పాలు మొదలైనవి దానం చేసిన వాళ్ళు అమృతపానం చేస్తూ హాయిగా పెడతారు ఈ మార్గంలో సుఖంగా. ఈ విధంగా యాంతివై ధర్మ మందిరం యమధర్మరాజు గారి నగరానికి ఈ రకంగా సుఖంగా పెడతారు వారు. శాఖదాకా ఊరగాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు పాయసం గుంజన్ పాయసం తింటూ పెడతారట. మంచి జీడిపప్పుతో మంచి కిస్మిస్ వేసి ఏం పాలు ఈ గూలోక పాల ప్యాకెట్ పాలతో కాకుండా సాక్షాత్ కామధేను పాలతో తయారు చేసిన పాయసం వారికి అక్కడ ఇస్తారు కూరగాయలు దానం చేసి వారికి. ఇది తింటే వీళ్ళు పోతారు. ఇక వస్త్రదు మునిశార్దుల యాతి దివ్యాంబరావృత. వస్త్రదానం చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దివ్య వస్త్రాలు ధరించి దేవతా వస్త్రాలు అక్కడ అవి ధరించి పెడతారు. పురాకర ప్రదోయాతి స్తూయమానో మరీ పద గోదానేన నరోయాతి సర్వ సౌఖ్య సమన్విత. ఈ పై వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క సుఖం ఎరుగుస్తారు. ఒక్కొక్క దానం చేసిన వాళ్ళకి ఒక్కొక్క సుఖం. గోదానం చేస్తే మాత్రం ఇక వాడికి ఆ సుఖం ఈ సుఖం లేదు. ఇంకా ఈ మార్గంలో చివరికి వైతరని కూడా వాడు హాయిగా సుఖంగా దాటగలుగుతాడు. చీము మూత్రాదులతో ఉంటుంది. అందుకే ఉత్తమోత్తమైనది గోదానం. మరి ఆకాశంలో విమానంలో వెళ్ళేవాడు ఎవడు? కింద నడుస్తూ వెళ్ళేవాడు వీళ్ళంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా. భూమిదహ గృహదశ్చైవ విమానే సర్వసంపది అప్సరోగణ సంకీర్ణే క్రీడన్ యాతి వృషాలయం. భూదానం చేసిన వాడు ఇల్లు దానం చేసిన వాడు వీళ్ళు దివ్య విమానంలో కూర్చొని అసలు ఇవే కష్టాలు ఉండవు. సుఖంగా పైన అప్సరసలు తనను కొలుస్తూ ఉండగా ఆనందంగా ఈ నృత్యాలు ఈ హరికీర్తనలు ఇవన్నీ వింటూ బ్రహ్మానందంగా ప్రయాణం చేస్తాడు. వాడు యమధర్మరాజును పై నుంచి హాయ్ యమ హౌడుయుడు అని పలకరించి వెళ్ళిపోతాడు. అక్కడికి దిగడాయన హయదహ యానదశ్చాపి గజదశ్చత్తిజోత్తమ. ఇక వాహనాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. స్కూటర్లు సైకిళ్ళు పళ్ళు గుర్రాలు ఏనుగులు. ఏనుగు పట్టుకొచ్చి ఇప్పుడు దానం ఇస్తే నాకు ఎగిరిపోతాడు. దాని బదులు ఇవ్వదలుచుకుంటే టాటా సుమో ఇవ్వడు తప్ప ఏనుగు ఒకటి ఏనుగులు భరించలేము. అలా మొత్తం మీద వాహన దానం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉచ్చైశ్రవం లాంటి గుర్రాలు ఐరావతం వంటి ఏనుగుల మీద ఎక్కి ధర్మాలయంలో పెడతారు. వీరికి కూడా వారి వారి స్తోమతను బట్టి గుర్రాలు ఏనుగులు కాకపోయినా విమానం కూడా ఇస్తారు. ధర్మాలయం విమానైన యాతి భోగాన్ని తేనవై. వాహన దానం చేసేవాడికి కూడా విమాన యోగం ఉన్నది. వీళ్ళకి అసలు ఏ కష్టము లేదు ప్రయాణంలో. వీళ్ళు బ్రహ్మానంద భరితులవుతారు. ఎత్తుని దానం చేసిన వాడు ఉన్నాడే వీడు కూడా విమానం మీదే ప్రయాణం చేస్తాడు. ఫలద పుష్పదశ్చాపి యాతి సంతోష సంయుత. సంతోషంగా వెళ్ళేవాడెవడు? పళ్ళు పుష్పాలు దానం చేసేవాడు. ఉత్తి పువ్వులు కాదు, పళ్ళు పుష్పాలు కలిపి దానం చేసిన వాడు ఉన్నాడే వాడు పరమ సంతోషంగా ప్రయాణం చేస్తాడు. మరణానంతరం వాడిది సుఖమైన ప్రయాణం. తాంబూలతో నరోయాతి ప్రహృష్టో ధర్మ మందిరం. నవ్వుతూ తుళ్ళుతూ పాడుకుంటూ వెళ్ళేవాడికి కూడా ఉన్నాడు తాంబూల దానం చేసేవాడు. ఇంకా సుఖంగా ప్రయాణం చేసే వాళ్ళల్లో నెక్స్ట్ ఎవడయ్యంటే మాతా పిత్రోశ్చ శుశ్రూషాం కృతవాన్యో నరోత్తమః. తల్లి తండ్రి వాళ్ళు ప్రత్యక్ష దైవాలు. వాళ్ళని ఎవడు భక్తి శ్రద్ధలతో అడుగులకు మడుగులెత్తి సేవ చేస్తారో, ఎవరు వాళ్ళని ప్రతి చిన్నదానికి తిట్టరో, తల్లిదండ్రులు తిడతారండి, అసలు నువ్వేమిచ్చావు ఐశ్వర్యం అంటాం, లేకపోతే నీ మొహం తగలయ్యా మా బతుకుల్లో తగలేసావు అంటారు. పరమ పాపాత్ములైన తల్లిదండ్రులు ఇవ్వకూడదట. ఇంకా మామూలుగా ప్రతి చిన్నదానికి తల్లిదండ్రులు పీడించే దుర్మార్గుల్ని ఈ మార్గంలో కొరకొరకొర రీడ్ చేస్తారట. నీకు అసత్యం అనిపిస్తే ఇప్పుడే నేను ఈ ఏకవింశోధ్యాయంలో ఆ శ్లోకాలు చూపిస్తాను. తల్లిదండ్రుల సేవ చేసిన వాడు బ్రహ్మానందంగా ప్రయాణం చేస్తాడు. ఈ కలియుగంలో ఆ సత్యం తెలుసుకోలేక అజ్ఞానం, పూర్వజన్మ పాపం, ఎన్నో జన్మల కోట్ల జన్మల పాపం మనల్ని కట్టి లాగి ఆ తల్లిదండ్రులు కొడుతున్నాం, ఇవాళ కోర్టుకెక్కుతున్నాం ఐశ్వర్యం కోసం వాళ్ళ మీద.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.